ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟ ವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. చూస్తూ ఉండగా 26వ దివసంలోకి అడుగుపెట్టాం. కాలం మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే మానవ ధర్మం. ఈరోజు కూడా తెల్లవారుజామున లేవండి, భక్తి శ్రద్ధలతో హరినామస్మరణం చేసుకుంటూ హాయిగా కార్తీక స్నానం చెయ్యండి. కార్తీక స్నానం వల్ల దూరం కాని పాపం అంటూ ఉండదు. తెలిసి కాని తెలియక కాని మానవుడు ఏదో ఒక అపరాధం చేస్తూనే ఉంటాడు. అటువంటి అపరాధాలు ఈ కార్తీక స్నానాన్ని చిత్తశుద్ధితో చేయటం వల్ల తొలగిపోతాయి. మహాపాపాలు కార్తీక స్నానం చిత్తశుద్ధితో చేస్తే నశించిపోతాయి. ఇక్కడ చిత్తశుద్ధి అనే మాట మాత్రం మర్చిపోకూడదు. ఏదో కాకి ములిగినట్టు ములగడం కాకుండా అతిభక్తితో చేయాలి, కడుభక్తితో చేయాలి. తెలుసో తెలియకో నేను అనేక దోషాలు చేశాను, ఈ దోషాలను తొలగించు, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటాను అనాలి, పశ్చాత్తాపంతో ఉండాలి. ఇది కలియుగం. మానవుడు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా తెలియకుండానే ఏవో కాలుష్యాలు హృదయంలో ప్రవేశిస్తూనే ఉంటాయి. ఆ కాలుష్య ప్రభావం మనిషిని పాడు చేస్తూనే ఉంటుంది. ఈ కలియుగ మానవులు ఎక్కువగా అభాండాలు వేస్తూ ఉంటారట. ఎవరు ఏమిటి అనే విషయం గ్రహించకుండా నిరంతరం అనేక అనేక అభాండాలు వేస్తూనే ఉంటారు. ఇంతెందుకండి? పాపం ఒక తండ్రి కూతురిని తీసుకెళ్తూ ఉంటే తెలియకుండానే పిచ్చివాళ్ళు వాళ్ళు తండ్రి కూతురిని గ్రహించక ఆ ముసలాడు ఎవతనో పట్టుకుపోతున్నాడు అన్నాడు ఒకడు. అది ఎంత పాపం తెలుసో తెలియకో. అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కదా. లేదా ఒక అన్నగారు చెల్లెల్ని తీసుకెడుతున్నాడు, తెలియకు అభాండం వేశాం, అది ఒక పాపమే. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కలియుగ ప్రారంభంలో ఇలాంటి కొండెములు చెప్పేవాళ్ళు, అభాండాలు వేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. వీళ్ళందరూ మహాపాపాలు అనుభవిస్తారు. నేను ఎరిగి ఏదో ఒక పాపం చేసి అందరికీ దూరం అయిపోయిన ఒక దుర్మార్గుడు పశ్చాత్తాపం పొంది మహర్షి అయ్యాడు. కాబట్టి పశ్చాత్తాపంతో మూర్ఖులు కూడా మహర్షులు అవుతారు, దృష్టిలో పెట్టుకోండి. అందున కలియుగంలో మానవులకి తొందరగా రోగాలు వస్తాయట. ఈ రోగాలన్నీ మన పాపాలే. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది. బాగా విపరీతంగా గ్యాస్ ట్రబుల్ వచ్చేసిందంటే దానికి గల కారణం ఏంటన్నమాట, ఎప్పుడో తెలియక భార్యని కానీ లేక కోడల్ని కానీ లేక చెల్లెళ్ళని కానీ హింసించాడు. అలాంటి వాడికి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ వస్తుంది. దగ్గు ఎక్కువైపోయి కఫం పేరుకుపోయి మహాబాధ పడుతున్నాడు అనుకుందాం. శ్లేష్మ సంబంధమైనవి ఇవి, గురుద్రోహం వల్ల వచ్చిన పాపాలట. ఈ రోగాలు కేవలం గురుద్రోహం వల్ల వస్తాయి. తెలుసో తెలియకో గురువుల మీద అభాండాలు వేసేవాళ్ళు, గురువులకి ద్రోహాలు చేసేవాళ్ళు, వీళ్ళు శ్లేష్మ సంబంధమైన రోగాలతో, వాత రోగాలతో బాధపడతారు. తల్లిదండ్రులకి హాని చేసేటటువంటి వాళ్ళు శ్వాసకోశ రోగాలతో పాటుగా కంఠనాళం పూడుకుపోయి తిండి తినక నశించిపోతారు. ఇవన్నీ పాపాలే. అంటే ఇలా ఒకటిగా చాలా పాపాలు ఉన్నాయి, వీటి గురించి మార్కండేయ పురాణంలో చెప్పారు. ఈ పాపాలన్నీ అతిభక్తి శ్రద్ధలతో కడుభక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో గురుధ్యానము చేసుకొని కార్తీక స్నానం చేసేవాడికి నశించిపోతాయి. పాపాలు నశించాలంటే అందుకే గురుధ్యానం చేయాలి. కార్తీక మాసంలో కార్తీక స్నానం చేసే ముందు గురుదేవ గురుదేవ అని భక్తితో తలుచుకోండి. వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రణ వతర్క్యం త్రైపురం మహ అనే శ్లోకమును చదువుకుంటూ గురుధ్యానం చేసి కార్తీక స్నానం చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయి. గురువు అంటే మాట్లాడండి, భయంకరమైన సంసార సముద్రం దాటించే శక్తి ఆ గురువుకు ఉంటుంది. తర్వాత ఈరోజు తప్పనిసరిగా కూరలు కందదుంప దానం చేయండి. శాకములు దానం చేయడం చాలా లాభం. పూర్వం చిత్రరేఖ అని పేరు కలిగిన ఒక విద్యాధర కన్య ఉన్నది. ఈమె శివుణ్ణి పరమభక్తితో పూజించింది. ఆ భక్తికి మెచ్చుకున్నాడు శివుడు, అమ్మాయి నీకు కార్తీక మాసంలో అన్ని ఆలయాలలో ఏకకాలంలో విహరించే శక్తి ఇస్తున్నాను అన్నాడు. ఇవాళ నా పీఠంలో ఉన్న గుళ్ళో నేనుంటే ఆ గుళ్ళోనే ఒక లింగం దగ్గర ఉంటే మరో లింగం దగ్గరికి వెళ్ళాం. మా పీఠంలో చాలా శివలింగాలు ప్రతిష్ఠించాం. ఓ పక్కన పద్మేశ్వరుడు, ఓ పక్కన శాశ్వతేశ్వరుడు, ప్రణవేశ్వరుడు, పుత్రదేశ్వరుడు, ఇన్ని లింగాలు ఉన్నాయి. పుత్రదేశ్వరుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ప్రణవేశ్వరుడి దగ్గర ఉండగలనా? ఉండలేను. అక్కడ అభిషేకం చేస్తే శాశ్వతేశ్వరుడి దగ్గర ఉండలేను. సత్యధర్మేశ్వరుడి దగ్గరికి వెళ్ళాం, పద్మేశ్వరుడి దగ్గరికి ఒకేసారి వెళ్ళాం. వెళ్ళాలంటే అనేక రూపాలు ధరించాలి. కాబట్టి ఒక చోట ఉన్నవాడు మరో చోట ఉండలేడు. కానీ చిత్రరేఖకి శివుడు మెచ్చి ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరం? ఏకకాలంలో కార్తీక మాసంలో భూమండలంలో ఉండే ప్రతి శివాలయంలోనూ ఉండగలవు అని వరం ఇచ్చాడు. ఆవిడ ఈ 26వ రోజున శివాలయంలోకి వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ 26వ రోజు ఏం చేస్తే అనుగ్రహిస్తుంది? ఆకుకూరలు, కంద, వీటిని అర్హత కలిగిన వాడికి దానం చేస్తే తక్షణం సంతోషించి, నాయన శాస్త్ర ప్రకారంగా నువ్వు ఈ దానం చేసావు, కార్తీక స్నానం చేసావు, ఈ నెల్లాళ్ళు నేను గుళ్ళోనే ఉంటాను, ఈ 26వ రోజున పురాణ శాస్త్రములలో చెప్పబడిన రీతిలో నీవు ఈ దాన ధర్మాలు చేసావు గనక కూరగాయలు, దాంతోపాటుగా ప్రత్యేకంగా కందదుంప దానం చేసావు గనక నీకు శుభములు కలుగుతాయి, నీకు వంశాభివృద్ధి కలుగుతుందని వరమిస్తుంది. దాంతో వంశం అభివృద్ధి అవుతుంది. ఈ కలియుగంలో మానవులు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళంతా పిశాచాలు అయిపోతారు. దీనివల్ల ఈ వంశంలో ఎవరైనా చచ్చిపోతే వంశం అభివృద్ధి కూడా కాదు. అందుకని వంశాభివృద్ధి కోసం ఈ ఆత్మహత్యలు వంటివి చేసుకోకుండా ఉండడం కోసం, లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ వల్ల వచ్చే కుటుంబ నాశనం రాకుండా ఉండడం కోసం, ఈరోజు తెల్లవారుజామున లేచి కార్తీక స్నానం చేసి విభూతి పెట్టుకుని ఈ విభూతి రేఖలు ధగ 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 నుదుట మెరిసిపోతూ ఉండగా వెళ్ళండి శివాలయానికి, అక్కడ దీపారాధన చెయ్యండి. ఇందాక చెప్పినట్టుగా ఆకుకూరలు, కంద దానం చెయ్యండి. ఒక్కొక్కడికి అనుమానం, కార్తీక మాసంలో శివాలయంలో నువ్వుల నూనె, ఆవు నూనె, అవిసె నూనె వీటితో దీపారాధన చేయమన్నారు. శనివారం వచ్చింది, నువ్వుల నూనెతో ఎలా చేస్తామండి అని కొందరికి అనుమానం అన్నమాట. శనివారం వస్తే నీకేమిటి నష్టం, శివుడికి ఏమిటి నష్టం? తప్పక ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. శనివారం నువ్వుల నూనె ఇంటికి కొనుక్కు తెచ్చుకోవద్దని మాత్రమే మన పెద్దలు చెప్పారు. అది కూడా శాస్త్రం కాదు, పెద్దలు చెప్పారు. ఆ పెద్దల మాట వినాలి. అంతేగాని శనివారం నాడు దీపారాధన చేయకూడదా? శనివారం నాడు అన్నం మానేసి కూర్చుంటున్నావు ఏంటి? మొత్తం వారం రోజులు అన్నం మానేస్తే మన శరీరం నిలబడుతుందా? అలాగే ఈ ఆరాధనలు కూడా మానేసేయటం అపరాధం. అది తప్పనిసరిగా శనివారం వచ్చినా, ఆదివారం వచ్చినా, సోమవారం వచ్చినా కార్తీక దీపం వెలిగించండి. అందులో ఆకాశ స్తంభ దీపం ఉంటుంది, ఆ స్తంభం మీద పెట్టే ఆకాశ దీపంలో తప్పనిసరిగా నూనె వెయ్యండి. మీరు వేయడం కుదరకపోతే అర్చకుల వారికి ఇస్తే వారు వేస్తారు. ఈ ఆకాశ దీపానికి సహకరించిన వారు శుభాలే పొందుతారు, అశుభాలు పొందరు. ఇంకా ఈరోజు తప్పక గురుపాదాలు పట్టుకోండి. గురువుగారు దొరకకపోతే ఆయన పటానికైనా నమస్కారం చేయండి. గురుదేవ, నేను అభాండాలు వేసిన పాపాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించు. అంటే మనం వేస్తామని కదా, ఒకవేళ తెలియక వేసామేమో. ముఖ్యంగా ఈ ప్రపంచంలో మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం గురునింద. గురునిందకి ప్రాయశ్చిత్తం లేదంటారు. ఈ 26వ రోజు కార్తీక స్నానం చేశాను, గుళ్ళోకి వెళ్ళాను, విభూతి పెట్టుకున్నాను, నాకు పశ్చాత్తాపం కలిగింది, ఆ పశ్చాత్తాపంతో నేను వేడుకుంటున్నాను, గురునింద దోషం తొలగించు అని గురువుగారిని వేడుకో. గురువుగారి పాదాలు గట్టిగా పట్టేసుకో. దొరికితే ఆయన పాదాలు ముట్టుకొని ఒప్పితే ఎదురుగుండా నిలబడి సాష్టాంగ దండ ప్రణామం చేయి. ఆ తర్వాత ఏం చేస్తావు? అసలు గురువుగారే కనపడకపోతే ఆయన పటం పాదాలన్నా పట్టుకో. తండ్రి నన్ను క్షమించు, అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమయ్య అనే శ్లోకం ఆ రోజు చెప్పుకో. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసః అయం దాసోయం ఇతి మాం మత్వా క్షమస్స శ్రీ గురువోత్తమ అని గురువు దగ్గర ఈ శ్లోకం చెప్పుకో. అప్పుడు ఆ గురువు గారి కటాక్షం వల్ల దోషాలు తొలగిపోతాయి. అసలు గురువు శక్తి మనకి తెలియదు కదా, గురువు ఎటువంటి వాడో, ఆ శక్తి ఎటువంటిదో ఎవ్వరూ ఊహించలేం. అటువంటి గురునింద మహాపాపం కనుక అటువంటి పాపం పొరపాటును కూడా చేయకూడదు. ప్రదక్షిణలు తప్పక చెయ్యండి. ఆలయాలలో ప్రదక్షిణలు వద్దు అని ఎవడన్నా చెబితే అటువంటి పరమ నీచుడు త్రాష్టుడు అయిన నాస్తికుని మాటలు వినకండి. నేను పదే పదే ప్రతి భాగంలోనూ చెబుతున్నాను. ఏమని చెబుతున్నాను? శివపురాణంలోని జ్యోతిర్లింగ మహిమలో ఘుస్వేశ్వర జ్యోతిర్లింగం దగ్గర 101 ప్రదక్షిణలు చేశారు అని చెప్పాను. ఆ ఘుస్మే ఆవిడ భర్త కూడా. ఇవి దృష్టిలో పెట్టుకోండి. అజ్ఞానులు చెప్పే మాటలు వినకండి. విభూతులు పెట్టుకుని పంచెకట్టుకుని అవార్డులు పొంది ప్రవచనాలు చేస్తూ కూడా నాస్తికత్వాన్ని టెక్నిక్గా చూపిస్తున్నారు అందులో కొంతమంది. ఇలా పంచెకట్టుకున్న నాస్తికుల యొక్క ప్రపంచంలో పడకండి. వాళ్ళు ఆస్తికుల వలె నటిస్తారు డబ్బులు గుంజడానికి. ఇది ఒక సాధనం వారికి. కానీ అందులో తెలియకుండానే ఆవుల పూజ నిరసిస్తారు, దీపారాధనలు వద్దంటారు, అభిషేకాలు వద్దంటారు, దీక్షలు వద్దంటారు, వాళ్ళు ప్రదక్షిణలు వద్దంటారు. ఇది ఒక భయంకరమైన కుట్రతో కూడినటువంటి నాస్తికవాదం. మామూలుగా నాస్తికుడు, నేను నాస్తికుడు అంటే వ్యర్థ జనం పట్టించుకోరు. అదే నేను పండితుడు వేషం వేసుకుని ఉపన్యాసం చెప్పి నాస్తికవాదం బోధిస్తే మీరు నా ట్రాప్లో పడతారు. అందుకని ఇలాంటి నాస్తికులు తయారయ్యారు. దీని జోలికి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రదక్షిణలు చేయండి, గోవులకి ప్రదక్షిణలు చేయండి, గోవుల్ని పూజించండి. ఇవి చాలా లాభాలు. ఇక ఈరోజు వినవలసిన కథ 26వ రోజు అంబరీషోపాఖ్యానంలో దుర్వాసుని యొక్క తదనంతర ఘట్టం. దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళాడు కదా, ఆ వెళ్ళిన తదనంతర ఘట్టం అన్నమాట. దుర్వాసుడు శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి ఈ చక్రం నుంచి రక్షించమన్నాడు. నిజంగా చక్రం అతనిని చంపాలని కోరల, అతనిలో పశ్చాత్తాపం తీసుకొచ్చి అతని పాపానికి అతని చేతే ప్రాయశ్చిత్తం చేయించాలనుకున్నది. అందుకే అతడు పరిగెడితే పరిగెడింది, ఆగితే ఆగింది, కొంచెం మెల్లిగా నడిస్తే నడిచింది తప్ప పూర్తిగా సంహరించే ప్రయత్నం చేయలేదు. అందుకే అతడు భయపడి విష్ణువు దగ్గరికి వెళ్ళి, విష్ణు అని, స్వామి నీ చక్రం నన్ను చంపుతోంది, రక్షించంటే ఆయన నవ్వి, ఈ చక్రం ప్రస్తుతం నాది కాదు, ఇది అంబరీషునికి ఇచ్చాను. భక్తుని దగ్గర ఉన్న చక్రం భక్తుని మాటే వింటుంది. ఆ చక్రానికి నేను అటువంటి ఆదేశం ఇచ్చాను. కాబట్టి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ భక్తుడి పాదాలే పట్టుకుంటే ఆయన తెల్లబోయి నీ చక్రం నీ మాట వినకుండా ఎలా వింటోంది ఇతరుల మాట అంటే, అదే ఆ చక్రం గొప్పతనం, నాకు భక్తుల మీద ఉన్న పక్షపాతం. తెలుసు తెలియకో నువ్వు మహా అపరాధం చేసావు. అసలు అంబరీషుడి తప్పే ఉంది నాయన, నువ్వు కేవలం మంచినీడు తాగినందుకు అతను చెప్పిస్తావా? అతడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ, విష్ణు భక్తి ఎక్కువ. ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకోవడం నియమం గనక, అది కూడా పెద్దలు శాస్త్రము చెబితే, కాసిని మంచినీళ్ళు తులసి తీర్థం తీసుకున్నాడు, తులసి దళం వేసిన నీరు తాగాడంతే, ఆ మాత్రానికి శపిస్తావా? అన్నం పెట్టి ఆదరించాలనుకున్నవాణ్ణి, నిరంతర హరినామస్మరణ చేసే ఒక భక్తుణ్ణి, ఒక జ్ఞానిని చంపటానికి కుర్చీని పంపిస్తావా? ఇది మహాపాపం కదా. అసలు అన్నద్రోహం చేయకూడదని నీకు తెలియదా? అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకార ఎత్తంటోంది శాస్త్రం. అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేయకూడదు, గురువుకు ద్రోహం చేయకూడదు, నీ బ్రాహ్మడికి కులపురోహితుడికి ద్రోహం చేయకూడదు. బ్రహ్మద్వేషం మహాప్రమాదం. ఇవి తెలుసుండి కూడా నువ్వు సాటి రాజుని, ఒక భక్తుణ్ణి సంహరించాలనుకున్నావు, అందుకే నీకు ఈ కష్టం వచ్చింది అనగా అప్పుడు పశ్చాత్తాపడి దుర్వాసుడు, అయితే శాపం వెనక్కి తిప్పుకునే అవకాశం లేదంటారా? నేను ఎలాగో అంబరీషుడి దగ్గరికి పెడతాననుకోండి, అది వేరే విషయం. శాపం వెనక్కి తిప్పుకునే అవకాశం ఉందా అంటే, ఇంక నువ్వు ఇచ్చిన శాపం వెనక్కి రాదు, కానీ ఆ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను. నీవు అతన్ని శపిస్తున్నప్పుడు నేను అతని శరీరంలో చేరాను, చేరి నీ శాపాన్ని నేను స్వీకరించాను. అందుకే అంబరీషుడు నువ్వు తిడుతూ ఉంటే ఊ అన్నాడు, అది అతనల్లా, నేనన్నాను. నువ్వు చేప ఇప్పమన్నావు, మత్స్యావతారం ఎత్తుతాను, సోమకాసురుడిని సంహరిస్తాను, వేదాలు ఉద్ధరిస్తాను. నువ్వు అతన్ని తాబేలు ఇప్పమన్నావు, నేను కోరమావతారం ఎత్తి మందర పర్వతాన్ని మోస్తాను, భూమిని కూడా రక్షిస్తాను. ఆ తర్వాత అతన్ని నువ్వు పంది అయిపోమన్నావు, నేను వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాను. అతన్ని నువ్వు సింహం నరుడు కలిసిన రూపం అయిపోమని చెప్పించావు, నేను నరసింహాకృతి ధరించి ఆ నరసింహావతారంతో ప్రహ్లాదుణ్ణి ఉద్ధరిస్తాను, హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాను. నువ్వు పొట్టివాడు అయిపోమని చెప్పించావు, అది స్వీకరించి వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని భంజించి మూడు అడుగులు పుచ్చుకొని ఆ బలిచక్రవర్తి అనే పుణ్యాత్ముణ్ణి పాతాళంలో ఉంచి భవిష్యత్తులో అతని ఇంద్రుడి చేసి ప్రస్తుతం ఉన్న ఇంద్రుడిని రక్షిస్తాను, పురంధరుణ్ణి రక్షిస్తాను. ఆ తర్వాత నువ్వు నన్ను భృగురాముడి వైపు అన్నావు, అందుకని పరశురాముడిగా మారి దుష్టుల్ని శిక్షించి శిష్టరక్షణ చేస్తాను, 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేస్తాను, ఆ తదనంతరం శమంత పంచకం ఏర్పాటు చేస్తాను, భూమిని కశ్యపుడికి దానమిస్తాను, ఆ తర్వాత రాముడు అవుతాను. రాముడిగా, దశరథ రాముడిగా, ధర్మం అంటే రాముడి దగ్గరే ఉందని నిరూపించి రామో విగ్రహవాన్ ధర్మ అని నిరూపిస్తాను. దశకంఠుడి శిరస్సులు నరికి దిక్పాలు కలిగి బలిస్తాను. రాముడు సత్యవాక్య పరిపాలన, ధురంధరుడు ఏకపత్ని వ్రతుడని ఏ విషయం లోకానికి అందజేస్తాను. ఆ తర్వాత బలరాముడిగా మారుతాను, భూమండలాన్ని అనుగ్రహిస్తాను, వ్యవసాయం అంటే ఏమిటో చూపిస్తాను, కృష్ణుడిగా అవతరిస్తాను, సమస్త ధర్మములతో కూడినటువంటి భగవద్గీతనిస్తాను, జగద్గురువునవుతాను. ఆ తర్వాత బుద్ధుణ్ణవుతాను, సత్యం అహింస ధర్మం బోధిస్తాను, కొంత వేద వ్యతిరేకత కలిగించి తద్వారా ప్రజల్లో మార్పు తీసుకొస్తాను, కల్కిగా అవతరిస్తాను, ఈ భూమండలాన్ని ఆక్రమించుకున్న దుష్టులైన మ్లేచ్చులను సంహరించి మళ్ళీ శ్రౌత ధర్మం వేదధర్మాన్ని లోకంలో పునరుద్ధరిస్తాను, ఇలా నేనే అవి స్వీకరిస్తాను. ఇక ప్రస్తుతానికి నువ్వు మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. బ్రహ్మద్వేషుల్ని నాశనం చేసేటటువంటి పరమశక్తి వైష్ణవుల దగ్గర ఉంటుంది అని పలగ్గా వెంటనే ఉన్నాడు దుర్వాసుడు. మహానుభావ, చాలా సంతోషం, నువ్వు చేసిన పని అంతా ఎంత కాదు, నీ ద్వారా ఇప్పుడు నాకు అర్థమయ్యింది, తెలిసి కానీ తెలియక కానీ హరిభక్తుల్ని ద్వేషిస్తే వాడు సర్వనాశనం అయిపోతాడని అర్థమైంది. ఇప్పుడు అంబరీషుడంతటి వాడు గొప్పతనం తెలిసింది గనక మారు మాట్లాడకుండా దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకుని భూలోకానికి వచ్చేశాడు. వచ్చి కొలువులో కూర్చుని ఉన్న అంబరీషుడి దగ్గరికి చేరి, మహానుభావ అంబరీష, రక్షించు రక్షించు, శరణ శరణ అన్నట్ట. అదేమిటి బ్రాహ్మణోత్తమా, నేను మిమ్మల్ని రక్షించడం ఏమిటి, మీరు నాకు ఆరాధ్యులు పూజ్యులు, మీ బోటి వారికి ఇంత అన్నం పెట్టి తరించాలనుకున్నాను తప్ప మిమ్మల్ని శిక్షించాలనుకోలేదు అనగా అంబరీషుని మాటలో ఉన్న దుర్వాసుడు, నాయన జరిగింది ఏదో జరిగింది, ఈ చక్రం నుంచి ఇప్పుడు ప్రస్తుతం రక్షించే శక్తి నీకే ఉంది అని జరిగిందంతా చెప్పి శ్రీ మహావిష్ణువు మళ్ళీ నీ దగ్గరికి వెళ్ళమన్నాడు కాబట్టి నన్ను రక్షించనగానే వెంటనే అంబరీషుడు ఆ చక్రం దగ్గరికి వెళ్ళి చక్రానికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి, ఓ చక్రమా, నువ్వు పరమ పవిత్రమైన శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఆభరణం లాంటిదానివి, పేరుకు ఆయుధమైన హరికి హస్తాభరణం నీవు, విష్ణువు తర్వాత విష్ణువు వంటి వాడివి శ్రీచక్ర స్వరూప సుదర్శన చక్రమా, నీ చక్రములను అవక్కర పరాక్రమంతో చీల్చిపారవేసే సుదర్శన చక్రమా నీకు నమస్కారం, ఈ బ్రాహ్మణోత్తముడి రక్షించు, ఒకవేళ నా మాట వెనక అతన్ని శిక్షించాలనుకుంటే ముందు నన్ను సంహరించు అని ప్రార్థించగా చక్రం చిరునవ్వు నవ్వి, మహానుభావుడమైన నీ ప్రార్థన వింటాను, ఈ దుర్వాసుడు నీకు చేసిన అపచారానికి ఆగ్రహించి శిక్షించడానికి వెంటపడ్డాను తప్ప అతన్ని చంపడం నా ఉద్దేశం కాదు, చూసావా దుర్వాస, అంబరీషుడు ఎంత ఉత్తముడో, తన ప్రాణం నువ్వు తీయాలనుకుంటే నీ ప్రాణం తాను త్రాణమై రక్షించాడు, కవచమై రక్షించాడు అని పలికి సుదర్శన చక్రం వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాసుడు బతుకు జీవుడాకి వెళ్ళొస్తానంటుంటే, లేదండి, మీరు ఈ ఏడాది పాటు తెగతిరిగారు, తిరిగి మళ్ళీ కార్తీక మాసంలో ద్వాదశి వచ్చింది, ఎంత విచిత్రం ఇది, ఈ ద్వాదశి గడుల్లో ఈరోజైనా భోంచేయండి అనగా అలాగేనని అక్కడ కూర్చుని పవిత్రమైన అంబరీషుడు పెట్టినటువంటి ఆహారాన్ని తిని దీవించి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. ఎంత గొప్పది దివ్య చరిత్ర! ఈ అంబరీషోపాఖ్యానాన్ని సంపూర్ణంగా విన్నటువంటి వాడికి సకల శుభాలు కలుగుతాయి. మత్స్య కోరమహ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అనే శ్లోకాన్ని పాఠాంతరంలో రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని ఉంటుంది, దాన్ని కానీ ఈ పూట చదువుకోవాలి, దశావతారాలు తలుచుకోవాలి, దశావతారాలని భక్తి శ్రద్ధలతో తలుచుకొని అంబరీషోపాఖ్యమనం విన్నటువంటి వారికి అంబరీషుడి యొక్క త్యాగ లక్షణం, అన్నదాన లక్షణం, ఏకాదశి ఉపవాసం మీద ఆయనకున్నటువంటి నిష్ఠ మొదలైనవి తెలుసుకున్న వారికి కార్తీక మాసమంతా నక్త ఉపవాసములు చేసిన శుభ ఫలితములు లభిస్తాయి. 27వ దివసంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.